ఒకవైపున భీముడు కౌరవ సేనని చీల్చి చెండాడుతూ ఉన్నాడు, మరొక వైపున కర్ణుడు పాండవ సేనని చీల్చి చెండాడుతూ ఉన్నాడు, అర్జునుడేమో సంక్షిప్తులతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. సమయం దిక్కినప్పుడల్లా అశ్వత్థామ వీరోచితంగా పోరాడుతూ ఉన్నాడు ప్రాణాలను లెక్క చేయకుండా. అందులోనూ ద్రోణాచార్యుని చంపినటువంటి దృష్టుత్యుముడి మీద తీవ్రమైనటువంటి కోపంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇలా యుద్ధం సాగుతా ఉంది. 17వ రోజు ఉదయం ఇప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడి యొక్క వధ కోసం అర్జునుడిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంతవరకు మనం ఈ కర్ణ పర్వంలో 59 అధ్యాయాలు పూర్తి చేశాం. ఇప్పుడు ఆ రాజ్య 60వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇక్కడ విశేషం ఏమిటంటే, సాధారణంగా యుద్ధ విశేషాలన్నీ సంజయుడు ధృతరాష్ట్రుడికి వినిపిస్తా ఉంటాడు. ఎవరెవరితో ఏం మాట్లాడినా, ఎవరెవరిని చంపినా, ఏం చేసినా అన్ని విశేషాలు ఆయన వినిపిస్తాడు. కానీ ఇక్కడ కొద్దిగా పథకం మార్చి ఈ అధ్యాయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు. అంటే యుద్ధ విశేషాలు, యుద్ధం ఎట్లా జరుగుతున్నదో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో అవన్నీ చెప్పి అర్జునుడిని ప్రోత్సహించడం కోసమని ఈ రకమైనటువంటి పద్ధతిని ఇక్కడ వ్యాసుడు అనుసరించడం జరిగింది. యుద్ధరంగంలో జరుగుతున్నటువంటి విశేషాలన్నింటినీ కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తూ, ఓ అర్జున, కౌరవులు ధర్మరాజుని ఎలాగైనా సరే చంపాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా చుట్టుముడతా ఉన్నారు ఈ రోజున. దుర్యోధనుడేమో తన యొక్క రథసేనతోటి ధర్మరాజుని చుట్టుముట్టాడు. నిన్నటి రోజున ధర్మరాజు చేతిలో దుర్యోధనుడు ఓడిపోయాడు, మూర్ఛితుడయ్యాడు, ఓడిపోయి పారిపోయాడు. దానికి ప్రతీకారంగా ఈ రోజున ఎలాగైనా సరే ధర్మరాజుని ఓడించాలని, వీలైతే ధర్మరాజుని చంపాలని, లేకపోతే కనీసం ప్రాణాలతో పట్టుకోవాలని తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ, ధర్మరాజు ఎప్పుడు చిక్కుతాడా అని ఎదురు చూస్తూ, ఇప్పుడు ధర్మరాజు సమీపంగా ఉండేటప్పటికల్లా ధర్మరాజు మీదకి వెళ్ళాడు. ప్రతీకారం చేయాలనేటువంటి ఆలోచన బాగా ఉన్నది. అయితే ధర్మరాజు మీదకి దుర్యోధనుడు వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకుని సాత్యకి, భీముడు, కొంతమంది కౌరవ సేనావాహిని అడ్డుకున్నది దుర్యోధనుడిని. దుర్యోధనుడు అట్లా నిలిచిపోయాడు. ధర్మరాజేమో కర్ణుడితో తలపడుతూ ఉన్నాడు, సంకట స్థితిలో పడిపోయాడు. ఎందుకనంటే కర్ణుడితో సమమైనటువంటి వీరాధి వీరుడైనటువంటి వాడు కాదు ధర్మరాజు. యుద్ధంలో కర్ణుడితో సమానమైన వాడు కాదు. అయినప్పటికీ కర్ణుడి మీద ఉన్నటువంటి కోపంతో ధర్మరాజు పదే పదే కర్ణుడి మీదకి వెళుతున్నాడు. మరి ధర్మరాజుని చంపండి అని కర్ణుడు కౌరవుల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. అందరు చుట్టుముట్టండి, ఎలాగైనా సరే ధర్మరాజును సంహరించండి అని అంటూ ఉన్నాడు. కర్ణుడు పాండవ సేనని తన యొక్క బాణాలతో ధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా నీ సేనని, ఓ అర్జున, సంహరిస్తూ కర్ణుడు భీముడి మీదకి వెళుతున్నాడు. ఇప్పుడు భీముడు కర్ణుడు ఇద్దరు పరస్పరం పోటీ పడతా ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరికొకరు తీసుకోనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా బాహుబలంలో భీముడు కర్ణుడి కన్నా చాలా గొప్పవాడు. కర్ణుడు ఈరోజు నిన్ను ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతో తహతహలాడుతున్నాడయ్యా అర్జున అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నీ కపిధ్వజాన్ని చూస్తూ, నువ్వెక్కడున్నావని ఆలోచిస్తూ నీ వైపుగా వస్తూ ఉన్నాడు. ఈ దుష్టాత్ముడైనటువంటి కర్ణుడి యొక్క ప్రయత్నపూర్వకంగా నువ్వు వధించాలి. ఈరోజు మీ మధ్య జరిగేటువంటి యుద్ధాన్ని కౌరవులంతా కూడా ఆశ్చర్యంతో తిలకించాలి. నీ పరాక్రమం ఏమిటో ఈ రోజున సేన మొత్తం కూడా చూడాలి. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు విషయంలో ఈ కర్ణుడు చాలా తప్పు చేశాడు. ఎందుకనంటే పరాజితులైనటువంటి వాళ్ళని యుద్ధరంగం నుంచి తిరిగి పారిపోతున్నటువంటి వాళ్ళని వెంటబడి తరవటం అనేటువంటిది నీచమైనటువంటి కార్యం. ఆ నీచమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు కర్ణుడు. కాబట్టి అది తెలుసుకొని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి ఈరోజు. కనుక కర్ణుడిని ఎదిరించు. అయితే ముందుని ఎదురుగా ఉన్నటువంటి అశ్వత్థామ యొక్క సేన ఉంది. ఆ అశ్వత్థామ సేనను త్వరగా నాశనం చేసి ఆ తర్వాత సుతపుత్రుని ఎదుర్కో. ధర్మరాజు క్షేమంగా ఉన్నాడని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకనంటే భీమసేనుడు సేనామఖంలోకి వచ్చాడు. ధర్మరాజు క్షేమంగా ఉండకపోతే అలా రాడు. కాబట్టి నీవు ధైర్యంగా ఉండు. సాత్యకి పాంచాలతో కలిసి భీమసేనుడు కౌరవ సేనా వాహిని ముట్టడిస్తున్నాడు. తన యొక్క బాహుబలంతో, గదారణంతో, అస్త్రవిద్యతోటి, శస్త్రవిద్యతోటి కౌరవ సేనని చీల్చి చెండాడుతా ఉన్నాడు. గాయపడ్డటువంటి కౌరవ సేన రక్తం గారుతూ శరీరాలన్నీ చిన్నా భిన్నమైపోతే పారిపోతూ ఉన్నారు భీముడిని చూచి. భీముడికి భయపడి వేల కొద్ది ఏనుగులు, గుర్రాలు, రథాలు అన్నిటిని వదిలిపెట్టి రథికులైనటువంటి వాళ్ళు పారిపోతా ఉన్నారు. కర్ణుడు కూడా భీముడిని వదిలిపెట్టి దుర్యోధను రక్షించడానికి బయలుదేరాడు. అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో. అది విని అర్జునుడు భీముని యొక్క వేర కార్యాన్ని చూసి అతను ఏ ప్రకారంగా శత్రువుల్ని చీల్చి చెండాడుతున్నాడో చూసి ఇక శత్రు సంహారానికై బయలుదేరాడు అర్జునుడు. దుర్యోధనుడికి యుధిష్ఠిరుడు ఎదురయ్యాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం దుర్యోధనుడు ధర్మరాజు కోసం వెతుకుతా ఉంటాడు. ఇప్పుడు ఎదురయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం బాగానే జరుగుతూ ఉంది. కౌరవులంతా ఎలాగైనా సరే ధర్మరాజుని చంపాలి లేదా పట్టుకోవాలి అని అందరు కూడా ధర్మరాజు యొక్క రథాన్ని చుట్టుముట్టుతూ ఉన్నారు. శత్రువులు దురాలోచనతో ఉన్నారని తెలుసుకుని అంటే ధర్మరాజుని బంధించాలా లేదా వధించాలా అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారని తెలుసుకుని నకుల సహదేవులు, దృష్టద్యుమ్నుడు ఒక అక్షోహిణి సేనతోటి ధర్మరాజుకి రక్షణగా వచ్చి కర్ణుడిని ఎదిరిస్తూ ఉన్నారు. అప్పుడు కర్ణుడు వచ్చినటువంటి నకుల సహదేవుల్ని, ఆ దృష్టద్యుమ్నుడిని తన యొక్క బాణ వర్షంతో ముంచెత్తుతూ ఉన్నాడు. సహదేవుడేమో దుర్యోధనుడిని తీవ్రంగా బాధించాడు. కర్ణుడేమో దుర్యోధనుడి యొక్క రక్షణ కోసం వచ్చి నకుల సహదేవుల్ని, దృష్టద్యుమ్నుడిని పీడిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ధర్మరాజుని తీవ్రమైనటువంటి యుద్ధంలో శరీరం అంతా కూడా రక్తసిక్తమయ్యేటట్టుగా బాణాలు వేసి పీడించాడు కర్ణుడు. ధర్మరాజు 50 బాణాలతో కర్ణుడిని కొట్టాడు. యుద్ధరంగం అంతా గాఢాంధకారం అయిపోయింది. ఎటు చూచినా సరే బాణాలే కనపడతా ఉన్నాయి. ధర్మరాజు బర్షలు, శక్తులు, ముసలాలు, బాణాలు ప్రయోగిస్తూ కురుసేనల్ని నశింపజేస్తూ ఉన్నాడు. అది చూచి కర్ణుడు ఒక అర్ధచంద్ర బాణంతో, అంటే బాణం చివరిలో ఒక అర్ధచంద్రాకారంగా ఉంటుంది, ఆ అర్ధచంద్ర బాణంతో వత్సదంతాలతో ధర్మరాజును చుట్టుముట్టాడు. ధర్మరాజు తీవ్రంగా పీడితుడై రథం వెనక కూర్చుండి సారథిని రథాన్ని తోలు పదపద అని అంటున్నాడు. అది విని రాజును పట్టుకోండి అని అరుస్తూ కౌరవ సేనలన్నీ కూడా ఆయన వెంటబడ్డాయి, ధర్మరాజు వెంటబడ్డాయి. అప్పుడు 1700 మంది కేకయులు పాంచాలతో కలిసి ఈ కౌరవ సేనను ఎదుర్కొన్నారు. అప్పుడు కర్ణుడు 500 మంది కేకయుల్ని సంహరించాడు. ఆ 1700 మందిలో 500 మందిని సంహరించాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దేవసేన దగ్గరికి వెళ్ళారు. కర్ణుడు మళ్లీ ధర్మరాజు మీద దాడి చేశాడు. శరీరమంతా బాణాలతో హోమం చేసి నిలిపెట్టాడు. అప్పుడు ధర్మరాజు ఇక యుద్ధంలో నిలవలేక శిబిరం వైపుకి వెళుతూ ఉన్నాడు. అయితే కర్ణుడు వదిలిపెట్టల ఆ ధర్మరాజు వెనక ఆ రథాన్ని పరిగెత్తిస్తూ ఆ ధర్మరాజు వెంటబడి 3 బాణాలతోటి మళ్లీ ధర్మరాజుని గాయపరిచాడు. నకుల సహదేవులు చక్రరక్షకులుగా ఉన్నారు ధర్మరాజుకప్పుడు. అందుకని వాళ్ళు కర్ణుడి మీద తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించారు. అయితే కర్ణుడు వాళ్ళని ఎదుర్కొంటూనే ధర్మరాజు యొక్క గుర్రాలను చంపి బల్లంతో శిరస్త్రాణాన్ని పడబెట్టాడు, అంటే తలగుడ్డ. నకులుడి యొక్క గుర్రాలను కూడా చంపేసి ధనుసుని ఖండించాడు. అంటే ధర్మరాజుకి రథం లేదు, నకులుడికి రథం లేదు, అందుకని ధర్మరాజు నకులుడు ఇద్దరు కూడా సహదేవుడి యొక్క రథాన్ని ఎక్కారు. అది చూచి శల్యుడు అంటున్నాడు, అంటే కర్ణుడు వదిలిపెట్టకుండా ధర్మరాజు వెంటబడితే శల్యుడు చూచి అంటున్నాడు, ఓ కర్ణ, ఈరోజు నువ్వు అర్జునుడితో పోరాడాలి, అలా పోరాడతానని శపథం చేశావు, నాతో కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పావు, ఏమైనా సరే ఈరోజు అర్జునుడిని నేను సంహరిస్తాను అని. అలాంటిది శస్త్రాస్త్రాలన్నీ కూడా పోయి, గుర్రాలు సరిపోయి, రథం భగ్నమయ్యి, సారథి సరిపోయి ఉన్నటువంటి ఆ ధర్మరాజు మీదకి ఎందుకయ్యా పోతున్నావు? ఒకవేళ ధర్మరాజును నువ్వు జయిస్తే మాత్రం నీకేమైనా గౌరవమా? నవ్వుల పాలైపోతావు. అలా శల్యుడు అన్నప్పటికీ కూడా కర్ణుడు ఎలాగైనా సరే ధర్మరాజుని చంపాలని ఆయన్ని వదలకుండా ధర్మరాజు మీద, నకుల సహదేవుల మీద బాణవృష్టి కురిపిస్తూ ఉన్నాడు. అది చూచి శల్యుడు మళ్లీ చెబుతున్నాడు, ఓ రాధేయ, దుర్యోధనుడు అర్జునుడి కోసమే నిన్నెప్పుడు కూడా గౌరవిస్తూ ఉన్నాడు, కాబట్టి అర్జునుడు చంపు, ధర్మరాజును చంపి ఏమి సాధిస్తావు నువ్వు? ధర్మరాజును చంపితే అర్జునుడు ఏ ఒక్కరిని కూడా మిగిల్చడు, మొత్తం కౌరవ సేన మొత్తం ఖాళీ అయిపోతుంది. అర్జునుడిని కనుక నువ్వు చంపావనుకో, అప్పుడు నువ్వు విజయం సాధించినట్లు అవుతుంది. అదిగో కపిధ్వజం, తెల్లని గుర్రాలు ముంచినటువంటి శ్రీకృష్ణుడు సారథిగా రథం కదిలి వస్తా ఉంది, మన సేనను నాశనం చేసుకుంటూ వస్తుంది, వస్తున్నాడు అర్జునుడు, అక్కడ భీముడు దుర్యోధనుడితో పోరాడుతా ఉన్నాడు. ముందు నువ్వు దుర్యోధనుడిని రక్షించాల భీముడి బారి నుంచి, ఎందుకంటే భీముడితో దుర్యోధనుడు పోరాడితే దుర్యోధనుడికి ఎప్పుడైనా సావు తప్పదు, అందుకని ముందు దుర్యోధనుడిని రక్షించన్నాడు శల్యుడు. శల్యుడి యొక్క మాటలతో కర్ణుడు దుర్యోధనుడి యొక్క రక్షణ కోసమని ఈ ధర్మరాజుని, నకుల సహదేవుల్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాడు, దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. భీముడి మీదకి రథాన్ని నడిపించమన్నాడు శల్యుడితో. ఇప్పుడు శల్యుడు తోలుతున్నటువంటి ఆ గుర్రాలన్నీ కూడా ఆకాశంలో వెళుతున్నట్టున్నాయి, భూమి మీద వెళుతున్నట్టుగా లేవు, ఆకాశంలో వెళుతున్నట్టుగా ఉన్నాయి. సరే అట్లా కర్ణుడు వెళ్ళిన తర్వాత ధర్మరాజు సిగ్గుపడుతూ ఇక యుద్ధరంగంలో నిలవలేక శరీరం అంతా శిథిలమైపోగా బాణాలన్నీ గుచ్చుకొని రక్తం గారుతా ఉంటే చివరికి శిబిరాలకు వెళ్ళిపోయి అక్కడ ఓ శయ్య మీద పడుకున్నాడు. బాణాలన్నీ కూడా తొలగించుకొని విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు అర్జునుడు కర్ణుడి మీదకి రాబోతా ఉండేటప్పటికల్లా, అంటే ఇందాక అర్జునుడు కపిధ్వజంతో వస్తున్నాడు, కర్ణుడేమో దుర్యోధను యొక్క రక్షణ కోసం వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత కర్ణుడి మీదకి రాబోయేటప్పటికి అశ్వత్థామట తగిలాడు అర్జునుడికి. అశ్వత్థామ తీవ్రమైనటువంటి బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వత్థామ తన అస్త్రంతో ఆ అస్త్రాన్ని కాస్త ఖండించాడు. మూడు బాణాలతోటి కృష్ణుడి యొక్క కుడి భుజాన్ని గాయం చేశాడు అశ్వత్థామ. అర్జునుడు తీవ్రమైనటువంటి కోపంతో అశ్వత్థామని, వీరుల్ని తన యొక్క బాణ వర్షంతో ముంచెత్తాడు. ఇద్దరు తీసుకోకుండా శస్త్రాస్త్రాలతో దివ్యాస్త్రాలతో పోరాడుతూ ఉన్నారు. అర్జునుడు అశ్వత్థామ యొక్క గుర్రాలని, సారథిని ముంచెత్తి అశ్వత్థామ యొక్క మర్మస్థానాల్లో పెట్టాడు. ఒక బల్లంతో సారథిని చంపేశాడు. అప్పుడు స్వయంగా తానే గుర్రాలు నడుపుకుంటూ అశ్వత్థామ పోరాడుతా ఉన్నాడు అర్జునుడి మీద. అర్జునుడు ఆ గుర్రాల యొక్క పగ్గాల్ని ఒక క్షురప్రంతో వధించాడు. గుర్రాలు పారిపోయింది, సేనంతా చల్లాచెదరైపోయింది, ప్రాణభయంతో ఎటుపడితే అటు పరిగెడతా ఉన్నారు. కర్ణుడు నివారిస్తున్నప్పటికీ కూడా సైన్యం వెందిరగటల్లా అలా భయంతో పారిపోతా ఉన్నారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో అంటున్నాడు, కర్ణ చూశావా, మన సేనంతా కూడా నీ ఎదురుగానే పారిపోతా ఉంది. వెనక్కి తిరిగి రమ్మన్నా కూడా ఎవరు మన మాట వినిపించుకోవట్లా. ఇప్పుడు ఏం చేయాలో చెయ్యి అన్నాడు కర్ణుడితో. దుర్యోధని మాటలతోటి కర్ణుడు శరీరుడితో అంటున్నాడు, ఓ మద్దనరాజా, నా భుజబలాన్ని అస్త్రబలాన్ని ఇప్పుడు చూడు. ఈరోజు రణభూమిలో పాండవులతో సహా పాంచాలనందరినీ కూడా సంహరిస్తాను, నడిపించు గుర్రాల్ని అన్నాడు. అలా అని కర్ణుడు మహాశక్తివంతమైనటువంటి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. కర్ణుడి దగ్గర ఉన్నటువంటి అత్యంత గొప్ప అస్త్రాలు ఏమిటంటే భార్గవాస్త్రము, సర్పముఖాస్త్రం. సర్పముఖాస్త్రాన్ని మాత్రం కృష్ణార్జునుల మీద వేయాలని దాచుకున్నాడు. ఇప్పుడు భార్గవాస్త్రాన్ని మొత్తం సేన మీద వేశాడు. ఇది కర్ణుడి దగ్గర ఉన్నటువంటి అత్యంత గొప్పదైనటువంటి అస్త్రం. బ్రహ్మాస్త్రం ఉంది కాని బ్రహ్మాస్త్రానికి విరుగుడు అర్జునుడి దగ్గర ఉంది, మళ్ళీ బ్రహ్మాస్త్రం ఉంది కనుక అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ భార్గవాస్త్రం ఉంది, అంటే పరశురాముడు స్వయంగా ఇచ్చినటువంటి అస్త్రం. ఆ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దాని నుంచి వందల కొద్ది వేల కొద్ది బాణాలు అలా వస్తూనే ఉంటాయి. ఆ బాణాలన్నీ పోయి ఎవరు తగులుతాయో వాళ్ళు కాస్త గాయపడతారు లేదా మరణిస్తారు. అలా సేనంతా కూడా చిన్న భిన్నం అయిపోతా ఉంది ఈ భార్గవాస్త్రం యొక్క ప్రయోగంతో. పాంచాల సేనలో ఆహాకారాలు మొదలైపోయి అసలు ఎలా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. గుర్రాలు, ఏనుగులు అన్ని కూడా సరిపోతా ఉన్నాయి, రజికులందరూ సరిపోతా ఉన్నారు, రథాలన్నీ భగ్నమైపోతా ఉన్నాయి, ఎక్కడికక్కడ శిరస్సులన్నీ కూడా ఖండించబడతా ఉన్నాయి, గాయాలతో రక్తసిక్తమైపోయి సైనికులంతా కూడా పడిపోతా ఉన్నారు. మాటిమాటికి కూడా భయంతో ఆ పాంచాల సేన అంతా కూడా కృష్ణార్జునులు పిలుస్తూ ఉన్నారు, అంటే ఇక మీరే మాకు రక్ష అంటూ. వారి యొక్క ఆర్తనాదాన్ని విన్నాడు అర్జునుడు. కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, భార్గవాస్త్రం యొక్క పరాక్రమం ఏమిటో చూడు, దీనిని నివారించడం ఏ రీతిగానూ కుదిరేటువంటి పని కాదు. కర్ణుడు ఈరోజు కోపంతో దారుణమైనటువంటి కర్మని కొనసాగిస్తా ఉన్నాడు. ఎలాగైనా సరే ఈ రోజున కర్ణుడు తన యొక్క ప్రతాపాన్ని చూపించి దుర్యోధను యొక్క మెప్పు పొందాలనేటువంటి భావనతో ఉన్నాడు. పదే పదే నా వైపే చూస్తున్నాడు కర్ణుడు. ఈ సమయంలో రణభూమిలో కర్ణుడికి ఎదురు వెళ్ళటం అంత మంచిది కాదని అనుకుంటున్నా. బ్రతికి ఉంటే విజయమో పరాజయమో సాధించవచ్చు, మరణిస్తే గెలుపు సాధ్యం కాదు కదా అన్నాడు. ఆ మాటలకు కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, కర్ణుడు ధర్మరాజును తీవ్రంగా బాధ పెట్టాడు, బాగా గాయపరిచాడు, బాణాలతో శరీరాన్ని గాయపరిచాడు, మాటలతో మనస్సుని గాయపరిచాడు. ముందు ధర్మరాజును మనం పరామర్శించాలి. ఆయన ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఎవరు కూడా చెప్పటల్లా. ముందు ధర్మరాజును పరామర్శించి తర్వాత కర్ణుడిని వధించుదు గాని అన్నాడు. శ్రీకృష్ణుడు ఎందుకు ఇలా అన్నాడు అనంటే, కర్ణుడు యుద్ధ భూమిలో ఇంకా బాగా అలసిపోవాలి అని అనుకున్నాడు, ఇంకా అలసటికి గురి చేయాలి. భీముడితో యుద్ధం చేస్తే కర్ణుడు బాగా అలసిపోతాడు. అప్పుడు అర్జునుడు కనుక వస్తే కర్ణుడిని తేలిగ్గా సంహరించవచ్చు. ఈ ఆలోచనతోనే ధర్మరాజును చూడాలి అనేటువంటి నెపంతో అర్జునుడిని ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాడు. అందుకనే అర్జునుడు సరే ధర్మరాజును చూసేద్దాం, రథాన్ని నడుపంటే రథం శిబిరాల వైపుకు వెళ్తూ ఉంది. అయితే అశ్వత్థామ ఎదిరించాడు మళ్ళీ. అప్పుడు అర్జునుడు అతన్ని ఓడించి ధర్మరాజు కోసం సేనంతా కూడా కలయి చూచాడు. ధర్మరాజు ఎక్కడున్నాడు, లేక ధర్మరాజు యొక్క ఉన్న వార్త ఎవరైనా చెప్తారేమోనని చెప్పి అడిగితే సేనలో ఉన్నటువంటి వీరులు ఎవరు కూడా ధర్మరాజు సంగతి మాకు తెలియదన్నారు. అప్పుడు తన సేనలో ఉన్నటువంటి వీరులందరికీ కూడా సంతోషం కలిగిస్తూ, గాయపడినటువంటి వాళ్ళని పరామర్శిస్తూ, అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్ళాడు. అక్కడ భీముడు కర్ణుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు, అది చూచాడు అర్జునుడు. అర్జునుడు కర్ణుడితో పోరాడుతూ ఉన్నటువంటి భీముడిని చూచి భీముడి దగ్గరికి వెళ్ళి, ధర్మరాజు ఎక్కడ, ఓ అగ్రజా, అన్నాడు. అంటే నాకు తెలియదు అన్నాడు భీముడు. కర్ణుడి యొక్క బాణాల దెబ్బతోటి గాయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కర్ణుడు ధర్మరాజును తీవ్రంగా పరాభవించాడు. అది నేను చూస్తూనే ఉన్నా. ఆ ధర్మరాజు అవమాన భారంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఎక్కడికి వెళ్ళింది మాత్రం నాకు తెలియదు, బహుశా శిబిరాలకు వెళ్ళి ఉండవచ్చు అన్నాడు. సరే అయితే నీవు ధర్మరాజు యొక్క సమాచారాన్ని తెలుసుకునిరా, నేను ఇక్కడ కర్ణుడితో యుద్ధం చేస్తాను అన్నాడు అర్జునుడు. ఆ మాటకి భీముడు అంటున్నాడు, అర్జున నీవే వెళ్ళు, ధర్మరాజు సంగతి తెలుసుకో, నేనే కర్ణుడితో యుద్ధం చేస్తాను. ఇప్పుడు కనుక యుద్ధరంగం మధ్యలో నుంచి నేను కనుక వెళ్ళిపోతే ఇక్కడ సేన అంతా కూడా నన్ను తిరిగి పొందాలని ఎగతాళి చేస్తారు. అందుకని నేను వెళ్ళటానికి వీలు లేదు, నువ్వే వెళ్ళు, ధర్మరాజును తెలుసుకో అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఇదిగో సంక్షిప్తులంతా కూడా నాకు అడ్డం పడతా ఉన్నారు, నేను వెళ్ళాలంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు. వీళ్ళని చంపకుండా ఈ శత్రుసేన సమూహాన్ని దాటి వెళ్ళటం ఎలాగయ్యా అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, నేనిప్పుడే ఈ సంక్షిప్తులందరినీ వధిస్తా, నీకు అడ్డం లేకుండా చేస్తాను, వెళ్ళిపో అన్నాడు. దాంతో అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ వెంటనే నేను ధర్మరాజును చూడాలనుకుంటున్నా, మన రథాన్ని నడుపు అన్నాడు. శ్రీకృష్ణుడు భీమసేనుని యొక్క పరాక్రమానికి ఎంతగానో ప్రశంసించాడు. ఓ భీమసేన, నీలాగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఈ భూమండలంలో ఎవరు లేరు, ధైర్యంగా యుద్ధం చేయి, కర్ణుడు నీకు ఒక లెక్క కాదు. ఇంతకుముందు ఎన్నోసార్లు నీ చేతుల్లో ఓడిపోయినటువంటి వాడు కర్ణుడు కనుక నీకేమి సందిగ్ధం లేకుండా నిరభ్యంతరంగా కర్ణుడి మీద యుద్ధం చేయి అని ప్రోత్సహించాడు. అలాగే నిన్ను ఎదిరించినటువంటి శత్రువులందరినీ కూడా సంహరించు అని గుర్రాలను అదిలించాడు శ్రీకృష్ణుడు. శిబిరం దగ్గరికి వెళ్ళారు. శిబిరంలో ధర్మరాజు పడుకొని ఉన్నాడు. ఆయన పాదాలకు నమస్కారం చేసి క్షేమంగా ఉన్నందుకు ఆనందించారు, ధర్మరాజు క్షేమంగా ఉన్నాడు అని. ఎందుకంటే ఈ రోజున కౌరవులంతా కూడా ఎలాగైనా సరే ధర్మరాజును సంహరించాలని పట్టుబట్టి కూర్చున్నారు. అందుకనే అనుమానం, ఎక్కడా కనపడలా. సరే ఆయన క్షేమంగా ఉన్నాడు అని ఆనందంగా ఉంది. ధర్మరాజు కూడా కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి వచ్చేటప్పటికల్లా ఎంతగానో ఆనందించాడు. ఎందుకంటే రణభూమిలో కర్ణుణ్ణి సంహరించి వస్తున్నారు, ఆ శుభవార్త నాకు చెప్పడం కోసమే వచ్చారు వీళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు ఎంతగానో ఆనందించాడు వాళ్ళ యొక్క రాకకి. అంటున్నాడు ధర్మరాజు, ఓ కృష్ణార్జునులారా, మీకు స్వాగతం. నాకు ఈ రోజున ఎంతో సంతోషంగా ఉంది. అర్జున, మీరు ఏమాత్రం కూడా గాయపడకుండా కర్ణుడిని సంహరించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. కర్ణుడు విషసర్పం లాంటి వాడు, పరశురాముడి నుంచి అస్త్రవిద్యను నేర్చుకున్నాడు, మహాబలుడైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి రథికుడు, మనకి ఎల్లప్పుడూ దుఃఖాన్ని కలిగిస్తూ ఉండేటువంటి వాడు, నా మిత్రులందరూ అనేక మందిని సంహరించినటువంటి వాడు, ఈరోజు ఒక మృత్యువులాగా నాతో పోరాడాడు, నా ధ్వజాన్ని ఖండించాడు, పార్శ్వరక్షకుల్ని చంపివేశాడు, గుర్రాలను చంపేశాడు, నన్ను ఓడించాడు, నా శరీరం అంతా చిన్నా భిన్నం చేశాడు, అంతేకాకుండా నేను తిరిగి వస్తూ ఉంటే నా వెంటబడి మళ్లీ నన్ను బాణాలతో గాయపరిచాడు. అర్జున, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం భీమసేనుని వల్లనే. ఈ అవమానాన్ని మాత్రం నేను భరించలేకపోతా ఉన్నా. ఓ అర్జున, 13 సంవత్సరాలు నేను కర్ణుడికి భయపడుతూ రాత్రిళ్ళు నిద్ర లేకుండా పగలు సుఖం లేకుండా గడిపా, కర్ణుడి మీద ద్వేషంతో దహించుకుపోతున్నా, యుద్ధంలో కర్ణుడిని ఎలా చంపాలా అని ఆలోచిస్తూనే కాలమంతా గడిచిపోయింది. నాకు భీష్ముని వల్ల గాని ద్రోణుని వల్ల గాని నాకు ఏనాడు కూడా ఈ పరాభవం జరగల. వాళ్ళు ఎంతటి మహాస్త్రవేత్తలైనప్పటికీ కూడా నేను వాళ్ళని చూసి భయపడలా. కానీ ఈ కర్ణుడు అలాంటి వాడు కాదు. ఇతడు మన మీద ద్వేషంతో రగిలిపోతూ ఉన్నటువంటి వాడు. ఎలాగైనా సరే మన మీద పైచేయి సాధించాలి అని, మనల్ని సంహరించి దుర్యోధనుడికి ప్రీతి కలిగించాలని కోరుకుంటూ ఉండేటువంటి వాడు. అతన్ని అతని కొడుకుల్ని నిన్ను చంపడం కోసమేనయ్యా ధృతరాష్ట్రుడు పోషిస్తా ఉన్నాడు. కర్ణుడు ఎప్పుడు కూడా పొగరబెట్టి ఉంటాడు. కురుసభలో ప్రగల్భాలు పలికాడు. అర్జునుడు నేనే చంపుతానన్నాడు. తనను తాను గొప్ప చేసుకొని చెబుతూ ఉంటాడు. అంతేకాదు కృష్ణుడితో సహా పాండవులందరినీ కూడా నేనే సంహరిస్తాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. పాప బుద్ధి కలిగినటువంటి వాడు కర్ణుడు. ఎందుకంటే నిండు సభలో మనం నపుంసకులు పశువులు అని తిట్టినటువంటి వాడు. అలాగే నా చేత జూదవాడించి ద్రౌపదిని పడంగా పెట్టించి ఓడిపోయిన తర్వాత ఆ ద్రౌపదిని నిండు సభకి ఈడ్చుకొని రమ్మని దుశ్శాసనాన్ని ప్రోత్సహించినటువంటి వాడు ఈ కర్ణుడు. అంతటితో ఆగకుండా వస్త్రాపహరణం చేయమని దుశ్శాసనాన్ని ఆదేశించినటువంటి వాడు కూడా ఈ కర్ణుడే. అలాంటి దుర్మార్గుడైనటువంటి కర్ణుడిని ఎలా చంపారో అది వివరంగా నాకు చెప్పు అన్నాడు ధర్మరాజు. పాపం అర్జునుడేమో ఏమి మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే వచ్చింది చంపి కాదు, వచ్చింది ఈయన చూడాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు వేసినటువంటి ఓ పథకం. అంటే అర్జునుడికి కాస్త విశ్రాంతి ఇవ్వాలి, కర్ణుడేమో అలసిపోవాలి. ఇప్పటిదాకా అర్జునుడు బాగా అలసిపోయి ఉన్నాడు సంక్షిప్తుకులతో యుద్ధంలో. కాబట్టి అర్జునుడికి విశ్రాంతి ఇవ్వాలి, అదే సమయంలో కర్ణుడికి అలసట కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు వేసినటువంటి పాచిక ఇదిలో ఈ అర్జునుడు ఇక్కడికి రావటం. ధర్మరాజు మాటలన్నీ విన్నాడు అర్జునుడు. ధర్మనందన, ఈరోజు నేను సంక్షిప్తుకులతో పోరాడుతూ ఉంటే అశ్వత్థామను ఎదిరించాడు. మా మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం సాగింది. అశ్వత్థామ ఇప్పుడు తీవ్రమైనటువంటి క్రోధంతో ఉన్నాడు. ప్రాణభయాన్ని వదిలిపెట్టి యుద్ధం చేస్తా ఉన్నాడు. మా ఇద్దరిని గాయపరిచాడు అశ్వత్థామ. చివరికి నేను వదిలినటువంటి తీవ్రమైనటువంటి సాయకాలతో శరీరం అంతా రక్తసిక్తమై కర్ణుడి యొక్క రథసేనలో ప్రవేశించాడు అశ్వత్థామ. కర్ణుడేమో 50 మంది రథిక శ్రేష్ఠులను వెంటబెట్టుకొని నా మీదకి వచ్చాడు. నేను వాళ్ళందరినీ చంపాను. కర్ణుడిని విడిచిపెట్టి నిన్ను చూడాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడికి వేగంగా వచ్చాం. కర్ణుడితో ఇప్పుడు భీముడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. నిన్ను కర్ణుడు ఓడించి పరాభవించాడని తెలిసి నీ దగ్గరికి రావటమే తగినటువంటి పని అని, నిన్ను పరామర్శించాలని మేము ఇక్కడికి వచ్చాం. ఈనాడు కర్ణుడిని ఎదిరించడం అక్కడ ఎవరికీ సాధ్యం కావటం లేదు. ఒక్క భీమసేనుడు మాత్రమే కర్ణుడికి ఎదురు నిలిచి నిలబడుతున్నాడు. ఇప్పుడు నాకు సాక్షికి దృష్టజుమ్ములు ఇద్దరు చక్ర రక్షకులు కావాలి. అలాగే యుధామన్యుడు ఉత్తమోజుడు ఇద్దరు కూడా పుష్ప రక్షకులు కావాలి. అంటే వెనక భాగాన్ని రక్షించాలి. ఈరోజు నేను తప్పనిసరిగా కర్ణుడిని సంహరిస్తాను. ఈ ప్రతిజ్ఞ కనుక నేను నెరవేర్చకపోయినట్లయితే నేను ప్రతిజ్ఞాభంగం గావించినటువంటి వాళ్ళు ఏ లోకానికి వెళ్తారో ఆ లోకానికి వెళ్ళదనుగాక. కాబట్టి నన్ను ఆశీర్వదించు అని ధర్మరాజుకు నమస్కారం చేశాడు అర్జునుడు. అయితే ఒక్కసారి అర్జునుడి మాటలు విన్నాడు ధర్మరాజు. కర్ణుడి యొక్క బాణాల చేత పీడితుడై కర్ణుడు చేసినటువంటి పరాభవాన్ని భరించలేనటువంటి ధర్మరాజు కర్ణుడు ఇంకా క్షేమంగానే ఉన్నాడని, కర్ణుడిని చంపకుండా అర్జునుడు తిరిగి వచ్చాడని కోపంతో రగిలిపోతూ, ఓ అర్జున కర్ణుడిని చంపడం చేతగాక పిరికివాడివై భీముడిని అక్కడ విడిచి వచ్చావా? ద్వైతవనంలో ఉన్నప్పుడు నీవు ఒక మాట చెప్పావు, ఒకే రథంతో కర్ణుని నేను చంపుతాను అని నాకు మాటిచ్చావు. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ ఏమైందయ్యా అర్జున? ఈ 13 సంవత్సరాలు నీ మీదనే ఆశ పెట్టుకుని మేము జీవించాం, కానీ నీవు మమ్మల్ని ఈ నరక కోపంలో పడేస్తున్నావు. నీవు పుట్టినప్పుడు ఆకాశవాణి ఏమన్నదంటే, ఈ కుమారుడు ఇంద్ర సమానమైనటువంటి పరాక్రమవంతుడు అవుతాడు, ఇతడు కౌరవులందరినీ చంపుతాడు అని ఆకాశవాణి పలికింది. అంటే దేవతలు కూడా అసత్యాలు పలుకుతారు కాబోలు. నీవు కర్ణుడికి భయపడతావని నేను అనుకోలేదు. దుర్యోధనుడు ఎప్పుడో చెప్పాడు కర్ణుడి ముందు అర్జునుడు నిలవలేడు అని, కాని నేనే మూర్ఖత్వంతో అర్థం చేసుకోలేకపోయాను. ఓ కృష్ణ, 2 సేనల మధ్యలో ఈ రోజున నేను కర్ణుడికి వశమయ్యా. చిచి, ఎందుకు నాకు ఈ జీవితం? ఇటువంటి పరాభవాన్ని పొందిన తర్వాత నేను బ్రతకటం అనవసరం. ఈరోజు భీమసేనుడు నాకు దిక్కయ్యాడు, నన్ను కాపాడాడు, కర్ణుడిని చీల్చి చెండాడాడు. భీమసేనుడు గదను చేతబట్టి ప్రళయకాల రుద్రుడిలాగా శత్రువుల్ని చీల్చి చెండాడుతా ఉన్నాడు. ఓ అర్జున, నీ కొడుకు అభిమన్యుడు కనుక బ్రతికి ఉన్నట్లయితే నాకు ఈ దుస్థితి కలిగేది కాదు. లేదా భీమపుత్రుడైనటువంటి ఘటోత్కజుడు కనుక బ్రతికున్నట్లయితే నాకు ఈ దుస్థితి కలగదు. ఘటోత్కజుడికి నా మీద అమితమైనటువంటి ప్రేమ. కాబట్టి ఓ పార్థ, నీ రథాన్ని విశ్వకర్మ నిర్మించాడు, నీది కపిధ్వజం. ఇక్కడ కపిధ్వజం యొక్క గొప్పతనం ఏమిటంటే మనం ఒకసారి చెప్పుకోవాలి, అందరి రథాల మీద కూడా ధ్వజాలుంటాయి, ఆ ధ్వజాల పైన పతాకాలు ఉంటాయి, ఆ పతాకాల మీద కొన్ని గుర్తులుంటాయి. ఒకళ్ళదేమో పావులు పావులుంటాయి, ఆ పావు గుర్తు. ఒకళ్ళకేమో హంస గుర్తు, ఒకళ్ళకేమో గాడిద గుర్తు, ఒకళ్ళకేమో ఏనుగు గుర్తు. ఇలా ఎలక్షన్లో గుర్తులు ఉన్నట్టుగానే అక్కడ కూడా గుర్తులుంటాయి. అయితే మరి అర్జునుడి యొక్క ధ్వజం మీద ఉండేటువంటి పతాకం మీద ఉన్న గుర్తు ఏమిటంటే ఆంజనేయుడు. ఆంజనేయుడు నిజంగా అక్కడ బొమ్మ కాదు, ఆంజనేయుడు అదృశ్య రూపంలో అక్కడ ఉన్నాడు. ఇది మనకి ఎప్పుడు అర్థమవుతారంటే, అరణ్య పర్వంలో గంధమాదన పర్వతం మీద ఆంజనేయుడికి భీముడికి సమాగమం జరిగింది, ఇద్దరు కలిశారు. ఆంజనేయుడేమో త్రేతాయుగంలో వాయుపుత్రుడు, భీముడేమో ద్వాపర యుగంలో వాయుపుత్రుడు. అంటే ఇద్దరికి ఒక యుగం తేడా ఉంది. వాళ్ళిద్దరు అక్కడ కలిశారు. అప్పుడు భీముడికి ఏం కావాలో కోరుకుంటే, ఆ భీముడు నాకెలా సహాయం చేయమని అడగకుండా నా తమ్ముడు అర్జునుడు యొక్క రథ పతాకం మీద నువ్వు ఉండాలన్నాడు. అప్పుడు రథ పతాకం మీద ఆంజనేయుడు అదృశ్య రూపంలో ఉన్నాడు, మిగతా అన్ని వట్టి బొమ్మలు, డ్రాయింగ్. కానీ ఇక్కడ మాత్రం డ్రాయింగ్ కాదు, అక్కడ ఆంజనేయుడు స్వయంగా ఉన్నాడు. ఉండి అర్జునుడు దేవదత్తాన్ని పూరించినప్పుడు గాని, లేదా భీముడు శంకరాదం చేసినప్పుడు గాని, లేదా సింహనాదం చేసినప్పుడు గాని, ఆ నాదంతో పాటుగా ఆంజనేయుడు కూడా రంక వేస్తాడు. ఆ దెబ్బతో ఆ దరిదాపుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రాణాలు వదిలేస్తారు. అదిగో అటువంటి కపిధ్వజం కలిగినటువంటి వాడివి నువ్వు. శుభలక్షణాలతో ఉన్నటువంటి ఆ రథాన్ని ఎక్కి తాటి చెట్టంత గాంధీవాన్ని ధరించి శ్రీకృష్ణుడు నీ రథాన్ని నడుపుతూ ఉంటే కర్ణుడికి భయపడి పారిపోయి ఎట్లా వచ్చావయ్యా అర్జున? ఆ గాంధీవాన్ని నువ్వు కృష్ణుడికి ఇవ్వు, నువ్వేమో సారథ్యం చెయ్యి, కృష్ణుడే కర్ణుడిని సంహరిస్తాడు. అసలు నువ్వు 5వ నెలలోనే కుత్తి కడుపులో నుంచి కనుక పడిపోయినట్టయితే బాగుండేది, లేదా అసలు కుత్తి కడుపులో నువ్వు పడకుండా ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. నీ గాంధీవం, నీ అక్షయత్రుడీరాలు, నీ బాహుబలం, నీ కపిధ్వజం అన్ని కూడా అగ్ని ఇచ్చినటువంటి రథం, చిచి అన్ని దండగా అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు ఎప్పుడన్నా ఇలా మాట్లాడేవాడేనా? ఇదే విచిత్రం, ఎప్పుడు ఇలా మాట్లాడాల. అసలు ఇలా మాట్లాడేటువంటి స్వభావం కూడా కాదు ధర్మరాజుది. కానీ ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నాడు? కర్ణుడు చేసినటువంటి పరాభవం, కర్ణుడు చేసినటువంటి గాయం అంత గొప్పది, శరీరం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. ధర్మరాజు శరీరం నిండా బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. ఆ బాణాలన్నీ లాగినంత మాత్రాన ఆరోగ్యంగా ఉండే పరిస్థితి కాదు. ఆ బాణాల యొక్క గాయాలన్నీ కూడా బాధ పెడతా ఉంటాయి. అలా శరీరానికి బాధ, అదేవిధంగా మనస్సుకి బాధ. ఈ రెండు బాధలతోటి బాగా రెచ్చిపోయాడు. అలా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే కర్ణుడిని సంహరించాలి. ఎలా కర్ణుడిని సంహరించగలుగుతాం అని 13 సంవత్సరాల నుంచి కూడా రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపినటువంటి వాడు. ఎట్లాగైతే ధృతరాష్ట్రుడికి భీముడంటే రాత్రిళ్ళు నిద్ర లేకుండా ఉన్నాడో, అదేవిధంగా కర్ణుడంటే ధర్మరాజుకి నిద్ర లేదు. అందుకే చివరిలో యుద్ధమంతా అయిపోయిన తర్వాత అందరు నమస్కారం పెడతానికి పోతే ధృతరాష్ట్రుడి దగ్గరికి ధర్మరాజుని కౌగిలించుకున్నాడు, పంపించాడు. భీమా రాయ్యా రానాయనా రా అని కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉంటే శ్రీకృష్ణుడు తెలుసుకొని పక్కకు నెట్టి, అదిగో ఆ వాయు అంటే ఇనప ముక్కతో ఉక్కుతో తయారు చేసినటువంటి బొమ్మ, భీముడి యొక్క బొమ్మని ముందుకు నెడతాడు. నువ్వా అని ప్రేమ నటిస్తూ ఆ ధృతరాష్ట్రుడు ఆ విగ్రహాన్ని కదిలించుకొని ఒక్క ఒత్తు వచ్చేటప్పటికల్లా అది కాస్త మొత్తం పిండి పిండి అయిపోయింది, ముక్కలు ముక్కలు కదా పిండి పిండి అయిపోయింది. ఇది ధృతరాష్ట్రుడి యొక్క కోపం అది తెలుసుకున్నాడు అక్కడ కృష్ణుడు. ఇప్పుడు ధర్మరాజు యొక్క కోపం, కర్ణుడిని ఎలాగైనా సరే కర్ణుడిని చంపితేనే మనకి విజయం అనేటువంటి భావనతో ఎలా కర్ణుడిని చంపాలని 13 సంవత్సరాలు ఇదే ఆలోచనతో ఉన్నాడు. అందుకనే ఇప్పుడు కర్ణుడిని చంపకుండా వచ్చాడని చాలా కోపం వేసింది. అందుకే ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. భీముడంటే ధృతరాష్ట్రుడికి నిద్ర లేదు, కర్ణుడంటే ధర్మరాజుకి నిద్ర లేదు. ఎంత కోపాన్ని ప్రదర్శిస్తే తప్ప ఆ కర్ణుడిని చంపడానికి ఇప్పుడు అర్జునుడు తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ చేసి వెళ్ళడు అని మనసులో నిశ్చయించుకొని కూడా ధర్మరాజు ఇలా మాట్లాడాడు. అంటే బాగా అర్జునుడిని రెచ్చగొడితే తప్ప ఇప్పుడు కర్ణ సంహారం కోసం బయలుదేరడు అనేటువంటి భావన కూడా ఉంది. ఏది ఏమైనా సరే శ్రీకృష్ణుడి యొక్క ఆలోచన ప్రకారమే ఇదంతా జరిగింది. అంటే శ్రీకృష్ణుడు ఇట్లా జరగాలనే కోరుకున్నాడు, అదిగో అందుకే ఇట్లా జరిగింది. సరే ఇప్పుడు ధర్మరాజు అలా మాట్లాడితే మరి అర్జునుడు ఏమన్నాడు? ఎందుకంటే అర్జునుడు చాలా తీవ్రంగా మాట్లాడాడు. పైగా నీ గాంధీవాన్ని శ్రీకృష్ణుడికి నువ్వు సారథ్యం చేయి, ఆయన చంపుతాడు నీకు ఎట్టదు చేత కాదులే అని మాట్లాడితే మరి ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు? ధర్మరాజు ఎప్పుడైతే అలా అన్నాడో మరి అర్జునుడు ఏమన్నాడు? అర్జునుడు అన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడు? అర్జునుడు అలా అన్న తర్వాత మళ్ళీ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం బోధించాల్సి వచ్చిందో, ఆ తర్వాత అర్జునుడికి ధర్మరాజుకి సంభాషణ ఏమిటో, చిత్ర విచిత్రమై అపూర్వమై ఇంతకుముందు ఎప్పుడు జరగకుండా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ జరగబోతా ఉన్నది. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.